విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిజిరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకల్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీ వహన్ దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు.
శ్రీమన్నారాయణుడు కూర్మావతారంలో ఉండి ఇంద్రుడు దేవతలు ఋషులు వింటూ ఉండగా చక్కగా వివరించాడు. ఆ తర్వాత శౌనకాది మహర్షులతో సూత్రుడు అన్నట్ట, అంధకే నిగృహీతే వై ప్రహ్లాదస్య మహాత్మనః. అంధకుడు చచ్చిపోయిన తర్వాత ప్రహ్లాదుడు, అతను చచ్చిపోయాడు అంటే రూపం మార్చుకున్నాడు, శివుడి దగ్గర పరివారంలో ఒకడైపోయాడు. తద్వారా శరీరం నుంచి మార్పు వచ్చింది అతనికి. శరీరం మనిషి రెండు రకాలుగా పుడతాడు, ఒకటి జన్మత వచ్చిన శరీరం, రెండవది కర్మత వచ్చిన శరీరం. జన్మత అంటే తల్లిదండ్రుల వల్ల వచ్చిన ఈ శరీరంలో చాలా దోషాలు ఉండొచ్చు, వాటిని కర్మల వల్ల మార్చుకుంటాడు. ఆ కర్మల వల్ల మార్చే అధికారం ఒక గురువునకే ఉంది. అందువల్లే గురువు త్రిమూర్తి ఆత్మకుడు అన్నారు. వీడు పుట్టినప్పుడు అజ్ఞానంతో భగవంతునికి సంబంధించినటువంటి విశేషాలు తెలియకుండా పుట్టాడు. అప్పుడు వాడికి ఏమవుతుంది, గురువు అద్భుతమైన మంత్రోపదేశం చేసి వాడికి పునర్జన్మ ఇస్తున్నాడు. అందువల్ల జన్మత కర్మత. పాపం అంధకుడికి కర్మత వచ్చిన శరీరం లేదు అనే బెంగతో ఉండేవాడు, ఇప్పుడు శివుడి చేతిలో పడి సాక్షాత్తు శివుడే గురువై అతనికి ప్రమద గణాల్లో స్థానం ఇచ్చాడు. అప్పుడు ప్రహ్లాదుడు మొదటి జన్మ పోయినట్టే వాడికి రాక్షస జన్మ పోయి ప్రమదగణంగా మారాడు గనక కర్మకాండ చేసి చేయవలసిన కర్మకాండ యథాప్రకారంగా చేశాడు. ఎందుకని చేశాడు ప్రహ్లాదుడు? హిరణ్యక్షుడు కొడుకు అంధకుడు, అంటే పిలతండ్రి కొడుకు. మరి పిలతండ్రి కొడుకు అంటే తనకు తమ్ముడు, వాడికి కర్మకాండ చేయడానికి తండ్రి లేడు, ఎప్పుడో చచ్చిపోయాడు గనక తానే చేయవలసి వచ్చింది. అంటే కుటుంబంలో ఎవరికైనా సరే వారసులు గాని పైవాళ్ళు గాని ఎవరూ లేనప్పుడు ఎవరో ఒకళ్ళు ఆ ఇంటి పేరున్న వాళ్ళు చెయ్యాలి. అందువల్ల ప్రహ్లాదుడు ఆ పని చేశాడు. ఈ ప్రహ్లాదుడికి చాలా మంది కొడుకులు ఉన్నారు కానీ అందులో ఒకడు ముఖ్యుడు ఉన్నాడు. విరోచనో నామ బలి బభూవ నృపతి స్వతః. ఈ ప్రహ్లాదుడికి విరోచనుడు అనేవాడు కొడుకు పుట్టాడు, పెద్ద కొడుకు. అతడు మంచి బలశాలి. ప్రహ్లాదుడు నిరంతరం హరినామస్మరణం చేసేవాడు కదా, ఆ నామస్మరణం యొక్క శక్తి ఇతరులు ప్రవేశించింది. తల్లిదండ్రులు ఏ లక్షణాలతో ఉంటే పిల్లలకు ఆ లక్షణాలు స్వతసిద్ధంగా వస్తాయి. ఏదో ఒక దాంట్లో ఆ తల్లిదండ్రుల యొక్క లక్షణం కనపడుతుంది, అన్నీ కాకపోయినా కొన్ని అయినా సరే. ప్రహ్లాదుడిలో తన తండ్రి యొక్క మొండితనం వచ్చింది. తండ్రి దేవతల మీద పగతో మొండితనం ఉండేవాడు, ఈయన విష్ణువు యొక్క భక్తిలో మొండితనం చూపించాడు. ఏదో ఒకటి వస్తుంది ఆ మొండితనం. ఇక్కడ ప్రహ్లాదుడు నిరంతర హరినామస్మరణ పరాయణుడు కాబట్టి ఆ మొండితనం, ఆ బలం విరోచనుడిలో కనపడేదట. విరోచనుడు ఎటువంటి వాడు, తన తండ్రి ఎంత కష్టపడి భగవన్నామం చేస్తాడో ఆయన దానం చేయడంలో అంత మొండితనం చూపించేవాడు. ఆయన నామస్మరణలో తనంత వాడు లేడనిపించుకుంటే ఈయన దానం చేయడంలో తనంత వాడు లేడనిపించుకున్నట్ట. మహానుభావుడు విరోచనుడు ఆకారంలో అయినా పుట్టకపోయామా అనుకుంటారు కొంతమంది. ఇతను ఎటువంటి వాడు? దేవాన్ జిత్వా సదేవేంద్రాన్ బహూన్ వర్షాన్ మహాసురః పాలయామాస ధర్మేణ త్రైలోక్యం సచరాచరం. ఇతగాడు పట్టాభిషిక్తుడయ్యాక శుక్రాచార్యుడు వచ్చాట. అబ్బాయి, మీ నాన్న ప్రహ్లాదుడు వీరభక్తి కలిగిన వాడు, ఎంత భక్తుడంటే నిరంతరం హరినామస్మరణ తప్ప మరొకటి లేకుండా ఉండిపోయాడు. మీ నాన్న కాలంలో ఆయన మోక్షం పొందాడు గాని, ఆయన హాయిగా సుఖంగా పాతాళంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు గాని, రాక్షసులకు అన్యాయం జరిగిందిరా అబ్బాయి అన్నట్ట శుక్రాచార్యుడు. ఇదేంటండి, మా నాన్న మహాత్ముడు భక్తుడు, సాక్షాత్తు శ్రీహరి యొక్క కరకమలం తన నెత్తి మీద పెట్టించుకుని అందరిలోనూ మహాత్ముడు అనిపించుకున్నాడే, అటువంటి మా నాన్న వల్ల మన వాళ్ళకి అన్యాయం అన్నాడు. అవునాయనా, మీ నాన్న నారాయణ నారాయణ అని కూర్చోవడం వల్ల దేవతలంతా రాక్షసుల చేతకు కొట్టేశారు. దేవతలతో తగాదా వద్దు, మనకి మనం సాత్వికంగా ఉందామని అందరి చేత మాంసాహారం మానిపించి మీ నాన్న పప్పన్నం చారు భోజనం తులసి దళాలు కనడం అరిటాకులు భోజనం పెట్టాడు, రాక్షసుల కూడుబాటు చేశాడు. మంచి నరమాంసం తినడం అంటే రాక్షసులకి ఎంత ఇష్టమో, మనం చక్కగా ఐస్ క్రీమ్ నాకినట్టుగా వాళ్ళు మనుషుల యొక్క మెదడు నాగుతారట, మనం బత్తాయికాయ రసాలు తీసుకున్నట్టుగా మనిషి రక్తం తాగుతారు, వారు అశోగ్రసం తాగుతారు. మాంసం తినడం అంటే వాళ్ళకి ఎంత ప్రీతో, మంచి చక్కెరకాయలు అరటిపళ్ళు గెలకన్నట్టే. అటువంటి వాళ్ళని మామూలు సాత్వికాహారం తినిపించి శాఖాహారం తినిపించి పాడు చేశాడు. దేవతలతో తగాదా వద్దని పాతాళంలో కూర్చోబెట్టాడు. దేవతలు మనల్ని నడిచేశారు బాగా, పిచ్చాడా, మీ నాన్న వల్ల రాక్షసులందరూ సుఖంగా బతకలేకపోయారు. దేవతలు దుర్మార్గులు, ఎంత దుర్మార్గులు అంటే మీ తాతను చంపడానికి కుట్ర పన్నారు హిరణ్యకశిపుణ్ణి హిరణ్యాక్షుణ్ణి. అంచేత నువ్వేం చేయాలంటే ఈ రాక్షసులందరినీ వెంట పెట్టుకుని దేవతల్ని జయించాలి. దేవతల్ని జయించినటువంటి రాక్షసుల యొక్క జన్మదండుగా అన్నట్టు. అనగానే వీడు ఎంత గొప్పవాడు తాత అయినా సతసిద్ధమైన లక్షణం ఒకటి ఉంటుంది, అవే జీన్స్ అంటాం మనం. అందువల్ల వీడు ఏం చేశాట, ఓహో అలాగే అయితే నడవండి అన్నాడు. శుక్రాచార్యుల్ని వెంట పెట్టుకుని సైన్యాన్ని రాక్షస సైన్యాన్ని పోగేసుకుని స్వర్గానికి దండయాత్రకి వెళ్ళి ఇంద్రుడి చితక్కుడు వారేశాడు. మహావీరుడు, ఇంద్రాది దేవతల్ని జయించేస్తే వాళ్ళంతా కకావికలై పారిపోయారు. భూలోకము స్వర్గలోకము పాతాళలో భూలోకాల్ని తానే ఏలుకోవడం మొదలెట్టాడు. హాయిగా ఏలుకుంటున్నాడు. ఈ విధంగా హాయిగా ఏలుకుంటూ ఉండగా ఒకనాడు విష్ణువు ప్రేరేపించగా సనత్ కుమారుడు అనేటటువంటి ఋషి, మీకు తెలుసు సనకుడు సనందనుడు సనత్ కుమారుడు సనత్సుజాతుడు, ఈ నలుగురిని కలిపి సనక సనందనాది మహర్షులు అంటారు. వీళ్ళెప్పుడు 6-8 సంవత్సరాల మధ్యలో ఉండే బాలుర్లా ఉంటారు, దిగంబరంగా తిరుగుతారు హాయిగా, ఏమి తినరు వాళ్ళు, వాళ్ళకి హరినామస్మరణే ఆహారం. పొరపాటును కూడా ఎవ్వరిలో చెడు పట్టించుకోరు వాళ్ళకి. మలం పక్కన కూర్చుంటారు, యజ్ఞం పక్కన కూర్చుంటారు, వాళ్ళకి ఏమి అక్కర్లా, ఎందుకంటే సృష్టిలో ప్రతి పదార్థం బ్రహ్మ పదార్థంగా కనపడుతుంది. మనమే ఇతరులను గురించి విమర్శించి ఆ లేనిపోయిన వెళ్ళడాలను ఎత్తిమీద పెట్టుకుంటాం, మన కర్మయోగం ఇది, ఈ మానవులకు పెట్టిన దౌర్భాగ్యం ఇది. కానీ వీళ్ళు అలా కాకుండా పురారులను పెంచుకున్నారు. అటువంటి ఆ మహానుభావుల్లో ఒకడు సనత్ కుమారుడు. ఆయన గారు విష్ణువు ప్రేరేపించగా ఒకనాడు ఈ ప్రహ్లాద పుత్రుడైన విరోచనుడి దగ్గరికి వచ్చాడు. విరోచనం అంటే వీరేం భయపడద్దు, రోచనం అంటే కాంతి, విశేషమైన కాంతితో మొహం వెలిగిపోతుంది, అందుకని విరోచనుడు అన్నారు. ఆయన తెలుగులో ఉండే విరోచనం అనే దృష్టితో వెళ్ళి నానాబాధ మీరేం పడవద్దు, ఆయన కాంతి స్వరూపుడు అని అర్థం. సంస్కృతంలో విరోచనం అంటే కాంతి, ఇది సంస్కృత శబ్దం. ఆయన దగ్గరకు వచ్చాడు. ఆ సమయంలో సింహాసనం మీద కూర్చునున్నట్ట మహాత్ముడు ప్రహ్లాద పుత్రుడు. గత్వా సింహాసనగతో బ్రహ్మపుత్రం మహాసురగా ననామోత్థాయ శిరస ప్రాంజలిర్వాక్యమబ్రవీత్. మంచి సింహాసనం మీద ఠీవిగా కూర్చుని 3 లోకాలను శేషిస్తున్న మహాబల పరాక్రమవంతుడు దాన తత్పరుడు అయిన విరోచన మహారాజు లేచాడు ఆ బ్రహ్మ మానస పుత్రుని చూచి. మహాత్ములొస్తే టీవీగా కూర్చోకూడదు, గబుక్కుని లేవాలి. రెండు చేతులు జోడించి నమస్కరించాడు. అనుగ్రహింపబడ్డా మీ వల్ల. వేలాది సంవత్సరాలు తపస్సు చేసిన మహాత్ముల దగ్గరికి మీరు వెళ్లరట. ఎప్పుడూ నిరంతర హరినామస్మరణం తప్ప యోగేశ్వరుడైన హరిని చూడటం తప్ప మరొక పని చెయ్యరు. ఎక్కడా ఎక్కువసేపు ఉండరు. ఆవు పాలు పితికినంతసేపు కంటే ఎక్కువసేపు ఉండరు. మీరు గోదోహన మాత్రం అంటారు. ఆ మాత్రం ఉంటేనే ఆ ఇల్లు తీర్థయాత్ర స్థలం అయిపోతుంది. పైపెచ్చు యోగులు మీరు. నిరంతరం యోగాభ్యాసం చేసి ప్రాణాయామ పరాయణులు అయి ఉండి అదే ఆహారంగా బతుకుతున్నారు. అటువంటి యోగేశ్వరుడు బ్రహ్మవేత్త భగవత్ స్వరూపుడు సాక్షాత్ విష్ణుమూర్తి యొక్క అవతారాలు 22 అవతారాలు ఉన్నాయని చెప్పాక అందులో ఒకటి ఈయన కూడా సనక సనందనాథులు నలుగురు కూడా ఒక వంశావతారమే. అటువంటి వాడు నా దగ్గరికి రావడం అంటే ఏ జన్మలో పుణ్యమో. ఇదంతా మా నాన్న మహాత్ముడు ఆయన తపశక్తి అయినా అయి ఉండొచ్చు. ఓ బ్రహ్మదేవత, నువ్వు స్వయం బ్రహ్మదేవుడివి, బ్రహ్మ మానస పుత్రుడివి, తమరు ఏ కారణం చేత వచ్చారో చెప్పండి. మీకేం పని చేసి పెట్టిన చూసారా, తండ్రికి ఏం తీసిపోడు ఆయన. రాక్షసులతో కూడా తిరిగినంత మాత్రం చేత రాక్షసుల్లో కూడా మహాత్ముడు ఆయన. ప్రహ్లాదుడిలాగే మాట్లాడుతున్నాడు. ఎంత వినయం, ఎంత భక్తి, ఎంత శ్రద్ధ, ఇది కావాలండి. అది మనిషిని చిట్ట చివరికి తీసుకెళ్లేదు. అది ఇంక ఏది రాదు. మన కూడా ధనాని భూము సంపాదించిన డబ్బంతా భూమి మీదే ఉండిపోతుంది, భూముల రూపంలోనే ఉండిపోతుంది, భూమి మీద ఉండిపోతుంది. పశవశ్చ గోష్ఠే, మనం సంపాదించిన ఆవులు గేదెలు ఇవన్నీ గోష్ఠలో ఉంటాయి, పశువుల శాలలోనే ఉంటాయి. దారా గృహే తిష్ఠతి, భార్యలంతా గుమ్మం దగ్గరే అంతకుమించి శ్మశానానికి రారు. బంధువులు కూడా కొంత దూరం వస్తారు. కొడుకు శ్మశానం వరకు వచ్చి చితికి నిప్పెడతాడు, అంతవరకే. ఇంకెంతకుమించి వాడు రాడు. మా నాన్న ఇంతకాలం వెన్నపోసి పెట్టాడు, అది చక్కెరకేళి తెచ్చి పెట్టాడని కూడా వెళతాడు తండ్రితో. పొరపాటున తండ్రి యొక్క ఆ బాడీతో డాడీ అని వెళ్ళడు వీడు. వీడు ఇక్కడే ఉంటాడు, వీడు ఉత్తకేడి. అటువంటి వాడు వీడు. చివరికి వీడితో కూడా ఏమొస్తోంది, కర్మానుగో గచ్చతి జీవ ఏక. తన కర్మను అనుసరించి జీవుడు తానొక్కడే పైకెడతాడు. వాడి ఆత్మ మాత్రమే పోతుంది. ప్రయాణాన్ని ఎవడు ఆపలేడు. ప్రాణ ప్రయాణ సమయే నహి రక్షతి. ప్రాణ ప్రయాణ సమయంలో ఎవడు రక్షించడు. తన భార్య పుత్రుడు సంపదలు ఏమీ రక్షించవు. అప్పుడు ఎవరు రక్షిస్తారు? ఈ భూలోకంలో తాను చేసిన ఆచరణ, సత్కర్మాచరణ రక్షిస్తుంది. సత్కర్మాచరణ అంటే ఏమిటి? శాంతస్వరూపము, సాత్విక గుణము. పూజ్యులు మహాత్ములకి నమస్కారమే కాని పొరపాటును కూడా తిరస్కరించకుండా ఉండడం, ఇవి సదాచార లక్షణాలు. ఆ సదాచారం మరణానంతరం వస్తుంది. అటువంటి సదాచారంతో నేను మీకు నమస్కరిస్తున్నాను మహాత్మా. మీరు మాట్లాడితే మీ మాటలు మంత్రములు మీ మెట్టిన ఎడ ప్రయాగ మీ పాద పవిత్రమలతో యములలగుత్యో మార్గ చరంబు పౌనృత్యములు. మీరు మాట్లాడితే మంత్రం పలికినట్టు ఉంటుంది. అవి మాటలు కావు, మంత్రాలు. మీరు అడుగు పెట్టిన స్థలం ప్రయాగే. అది త్రివేణి సంగమం. నదుల సంగమం అంటే చాలా గొప్ప స్థానం అండి. అటువంటిది మూడు నదులు కలిసిన త్రివేణి సంగమ స్థానం ఎటువంటిదో మీరు అడుగుపెట్టిన ఇల్లు అటువంటి పవిత్రమైనది. మీ పాదాలు కడగగా వచ్చిన నీరు ఆకాశం నుంచి కిందకు వచ్చే గంగా జలమే. అది నెత్తిమే చల్లుకోవాలి. అందుకే మహాత్ములకి పాదపూజ చేస్తే కాళ్ళు కడిగితే పౌరాణికులకి పండితులకి ఆ నీళ్ళు ఎత్తిమే చల్లుకోమన్నారు. ఆ త్రివేణి సంగమంలో మూడు పూట్ల స్నానం చేస్తే వచ్చే ఫలితం ఒక్కసారి వస్తుంటే ఆ నీళ్ళు చల్లుకుంటుంది. అంతకంటే ఎక్కువ ఎవడ అదృష్టవంతుడో తెలుసా? వానిది భాగ్య వైభవము, వానిది పుణ్య విశేషమెమ్మయిన్, వానిదవంధ్య జీవనము, వానిది జన్మము, వేరు చేయగవ్వాని గృహాంతరంబున భవాదృశ యోగి జనంబు నిత్సలు పవన స్నాన విధాన పానముల సంతసమందుచుబోవు నిత్సలు. నిజమైన జన్మ అంటే వాడిది. వాడిదే నిజమైన జీవితం, వాడిదే ధన్యమైన జీవితం, వాడిదే భాగ్యం. ఎవడిది అంటే ఎవడి ఇంటిలో నిరంతరం నీబోటి మహానుభావులు యోగేశ్వరులు వచ్చి ఆ ఇంట్లో స్నానం చేసి
అన్నం తిని పారాయణ చేసి పెడతారో వాడిల్లే అలాంటి పావన స్నాన విధాన పానముల సంతసమందుచుబోవునిచ్చరని పైగా ఆనందించాలి. మాబోటి వాళ్ళ ఇంటికి మీబోటి వాళ్ళు వచ్చి మా ఇంట్లో స్నానం చెయ్యాలి, అన్నం తినాలి, అర్చన చెయ్యాలి, పారాయణ చెయ్యాలి, మీ తీర్థంతో మమ్మల్ని ఆనంద పెట్టాలి. అలా ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి వాడిల్లు పవిత్రం. అంటే మన ఇల్లు ఎప్పుడు పవిత్రం అవుతుంది? పండితుడు మన ఇంటికి రావాలి, వచ్చి మంచినీళ్ళు తీసుకోవడమో, మనం ఇచ్చిన స్వయం పాకం తీసుకోవడమో, మనం కాళ్ళు కడిగితే ఆ కాళ్ళు కడిగించుకోవడమో, ఇలాంటి కార్యక్రమాలు చెయ్యాలి. చేశాడా ఆ ఇల్లు తీర్థయాత్ర సమానం. అదే నిజమైన ఇల్లు. వాడిదే జీవితం, వాడే ధన్యాత్ముడు, వాడే పుణ్యాత్ముడు, వాడే మహాత్ముడు. తక్కిన వాళ్ళు ఇళ్ళు ఇళ్ళు కావవి, తగ్గుళ్ళది. అటువంటి ఇళ్ళు మహాభయంకరమైన యముడి యొక్క రోకళ్ల చేత ముత్తబడతాయి చివరి కాలంలో. అందువల్ల మహాత్ముల్లారా, మీరు అడుగు పెట్టారు, నా ఇల్లు అదృష్టమైపోయింది. మౌనినాథ కుటుంబ జంబాల పటల మగ్ర మాతృశ గృహమేది మండలంబు ఉద్ధరింపంగ ఔషధ మొండుగలది యుష్మదంగిరి రజోలేశం ఒకటి దక్క. ఓ మనీశ్వర, ఈ కుటుంబం అంటే ఈ సంసారం ఎటువంటిదో తెలుసా? జంబాల పటల బురద. కుటుంబం మన సంసారం ఒక బురద. ఈ బురదలో పేకదాకా కూరుకుపోయా, ఊబిలో కూరుకుపోయిన వాడికి పైకి రాగలడు? రాలేడు. ఈ సంసారం అనే ఊబిలో బురదలో మొలబంటి వరకు కూలకుపోయిన మేము పైకి రాలేము. మరి ఇందులోంచి బయటపడాలంటే ఏమిటి? దీన్ని ఉద్ధరించి మమ్మల్ని రక్షించాలంటే, ఈ సంసారం అనే బురదలోంచి బయటపడాలంటే, మోక్షం పొందాలంటే, మీలాంటి పౌరాణికుల అరికాల కింద ఉంటే రజోలేశం. ఇంత దుమ్ము చివరి కొన చాలు, మొత్తం దుమ్ము అక్కర్లేదట. కారణం ఎందుకు దండం పెడతాం మనం అంటే, ఆ కొంచెం దుమ్ము తగిలితే చాలు, మనం జీవితం ధన్యం అవుతుంది. ఆ బురదలోంచి మనం బయటపడతాంట, ఆ ఊబిలోంచి బయటపడతాం. అలా బయట పారేసి మీ పాద రజం నాకు కావాలి. చెప్పండి, నేను మీకేం చెయ్యను? మీలాంటి ఉత్తములు నా ఇంటికి అడుగుపెట్టి నన్ను ధన్యుడి చేశారు. ఆనందంతో మాట రావడం, ఇంత చెప్పైనా నాకు సరిగ్గా భాష రాదేమో, నేనేం అనలేకపోయానేమో, నేను ఇంకేమన్నా చెయ్యనా అని అడిగాడు. ఆయన నవ్వాడు. ఏమి ధర్మం? నీ వంశానికి తగిన మాటలు మాట్లాడావు. పులికడుపున మరి పిల్లి పుట్టునే. పులికడుపులో పిల్లి పుడుతుందటయా? ప్రహ్లాదుడు లాంటి ఉత్తమోత్తముడు, సాత్వికగుణ సంపన్నుడు, సత్వగుణ ప్రశస్తుడైన హరి స్మరణ పరాయణుడి కడుపున పనికి మరణ పిల్లలు పుడతారా? గొప్పవాడిని మాట్లాడావు. నాయనా, నువ్వు ధర్మాత్ముడివిరా. ద్రష్టు మభ్యాగతోహం వై భవంతం భాగ్యవానసి. నువ్వు భాగ్యవంతుడివి. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు నిన్ను చూసి రమ్మని నన్ను పంపాడు. విష్ణు ప్రేరేపితుండే వచ్చా. అంటే ఆయన, నేను ఆయన వస్తేనే ఈవిడ అదృష్టవంతుడు, కానీ తన తను పొగుడుకోలేడు కదా. అందుకని కొన్ని సందర్భాల్లో ఎంత గొప్పవాడైనా తనను గురించి చెప్పుకోవడానికి వీల్లేని పరిస్థితి, శాస్త్రం ఒప్పుకోదు. అందుకని ఆయన ఏమన్నాడు, శ్రీ మహావిష్ణు ప్రేరేపితుడనై నేను నీ ఇంటికి రావడం వల్ల నీ ఇల్లు అదృష్టం చేసుకుందిరా. ఓ దైత్య శ్రేష్ఠుడా, దైత్యుల నీతి చాలా దుర్లభం. నువ్వు ధర్మాత్ముడివి, మూడు లోకాల్లో చాలా దాతవి. దైత్య కులంలో నీలాంటి ఉత్తములు అరుదుగా పుడుతూ ఉంటారు. అయినా ధర్మం తెలుసుకోవడం చాలా కష్టం. నువ్వు చాలా ధర్మాత్ముడు అవ్వచ్చు కాక, కానీ అయినా ధర్మం సూక్ష్మం రా అన్నాడు. అక్కడుంది మెలి. ధర్మం అంత తేలిక అందరికీ అర్థం కాదు. నువ్వు ధర్మాత్ముడివే, కానీ ధర్మం అంత తేలిక కాదు అర్థం చేసుకోవడం అన్నాడు. అంటే నీలో లోపం ఉందని చెప్పక చెప్పాడు. అదేంటండి, నేను చాలా గొప్పవాడు కదా, నేను చాలా ధర్మాలు చేస్తున్నాను కదా అని మనం అనుకోవచ్చు. కానీ అందులో ఏదో ధర్మం ఉందనేది శాస్త్రానికి తెలుస్తుందని నీకు తెలియదు. అందుకే శాస్త్రం బాగా చదవాలి. నువ్వు చదివిన వాడి మీద ఎక్కడో నీలో లోపం ఉంది అనగానే, మహాత్మా మీరన్న దాంట్లో కొంచెం నాకు అనుమానం చూస్తున్నది, అంటే నాలో ఏదైనా లోపం ఉందా చెప్పండి. ఈ సృష్టిలో ప్రతి వాడిలో లోపం ఉండదు. లోపం లేకుండా ఎలా ఉంటాడు? నిరంతరం నమశివాయ అనండి మాత్రమే అనేవాట రావణాసురుడు. ఏం లాభం? వరాలు వచ్చాక పిచ్చి పిచ్చి వేషాలు వేశాడు, ప్రాణం పోగొట్టుకున్నాడు చేతులారా. అంటే నిరంతరం కేవలం భగవన్ నామం చేసినంత మాత్రం చేత వాడు మోక్షం పొందుతాడని ఏం గ్యారంటీ లేదు. చేత వాడు బుద్ధిలో లోపం ఉండొచ్చు. నాలో అటువంటి లోపం ఏదైనా ఉంటే చెప్పు. కాబట్టి ఏం చేస్తావు? ధర్మాణం పరమం ధర్మం బ్రూహిమే బ్రహ్మవిత్తమ. నేను నిరంతరం వాసుదేవ వాసుదేవ అంటూనే ఉంటాను కదా. నా తండ్రిలాగే నేను నారాయణ స్మర నా చేసేవాణ్ణి. నా దగ్గరకు వచ్చి ధర్మంలో ఏదో సూక్ష్మం ఉంటుంది అంటున్నావు. ఇప్పుడు చెప్పు, ఏది ధర్మం? పరమధర్మం ఏమిటి? లోపం ఏదైనా ఉంటే మొహమాటం లేకుండా చెప్పచ్చు. శిష్యులకు పరమ రహస్యములు తెలియ పలుకుదురు. గురువులు ప్రియ శిష్యులకు పరమ రహస్యములు తెలియ పలుకుదురు, అచిరస్థిర కళ్యాణం వేయది. గురువులు శిష్యులకి చెప్పకూడని రహస్యాలు కూడా కొన్ని చెబుతారు. మరి అబ్బాయి, నీలో ఈ లోపం ఉంది, దిద్దుకొని చెప్పాలి. ముందు వ్యంగ్యంగా చెప్పాలి, ఆ వ్యంగ్యం అర్థం కాకపోతే వాచ్యం చేసి చెప్పాలి. ఈ రెండు అర్థం కాకపోతే ఆ గురువు వాడిని బాగు చేయమని భగవంతుడి దగ్గర ప్రార్థించాలి, అంతకుమించి ఏం చేయలేడు. నేను స్వయంగా అడుగుతున్నాను, అడిగినప్పుడు చెప్పడంలో తప్పులేదు. ఏదైనా లోపం ఉంటే చెప్పు, పరమధర్మం చెప్పు నాకు అనగానే అప్పుడు ఆ మహానుభావుడు ఇలా అన్నట్ట, ఇప్పుడు ఏమిటి, ఇంత గొప్పవాడు కూడా దేవతల్ని జయించాడు, మళ్ళీ అక్కడ రాక్షస ప్రవృత్తి రజోగుణం వచ్చింది, దేవతల్ని పారద్రోలి రాజ్యం ఏలుతున్నాడు, ఇది గురువుల యొక్క ప్రేరేపణ వల్ల, శుక్రాచార్యుడు రాక్షస గురువు ప్రేరేపణ వల్ల వచ్చింది, ఇతని బాగు చెయ్యాలి. అది దృష్టితో ఏమన్నట్ట, నాయన సర్వగుహ్యతమం ధర్మం ఆత్మజ్ఞానమనుత్తమం. ఓ దైత్యరాజా, అన్నిటికంటే చాలా గొప్పది ఏమిటో తెలుసా? ధర్మం గుహ్యతమం ఆత్మజ్ఞానము. ఆత్మ జ్ఞానం, నేనెవడిని అని తెలుసుకోవటమే గొప్ప ధర్మం. ముందు నేనెవడిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఈ భూమండలంలో నా స్థానం ఏమిటి, నేను ఏ స్థాయికి వెళుతున్నాను, నేను ఇంకేం సాధించాలి, ఇక్కడి నుంచి నా వస్తువు మీద నేనేం పట్టికెడతాను అనే వితర్కణ చెయ్యాలి. అలా వితర్కిస్తే అది ఆత్మజ్ఞానం అంటారు. సలబ్ధ్వా పరమం జ్ఞానం. ఈ పరమం జ్ఞానాన్ని ఎవడు పొందుతాడో వాడు మహాత్ముడు. అనగా నేనిప్పుడు ఏం చెయ్యను అని అడిగట. సరే నువ్వు అడిగా ఒకప్పుడు చెబుతున్నాను, నువ్వెవరివి, ఈ శరీరానివి నువ్వా? శరీరాన్ని నువ్వైతే ఈ శరీరం నీ దగ్గర ఎల్లకాలం ఉంటుందా? ఉండదే, ఇవాళ రేపైనా పోతుంది. నువ్వెవరివి? లోపలున్న ఆత్మవి. ఆ ఆత్మ ఎలా ఉంటుందో నీకు తెలియదు, అది నిర్వికారం, సూక్ష్మాతి సూక్ష్మం, తేజస్వరూపం, పరమాత్మ నుంచి వెలువడిన కాంతి పుంజం. దీనికి ఇంత పూర్వం ఎన్ని శరీరాలు అయ్యాయో, మరెన్ని శరీరాలు రాబోతున్నాయో. ఇది కొంతకాలం ఒక ఇంట్లో ఉంది, మరి కొంతకాలం మరో చోట ఉంటుంది. వేసికి ఈ శరీరానికి తేడాల, ఈ దొంగపీరికి శరీరం. ఇంత కష్టపడి దీనికి వెన్నపోసలు తిండి పెట్టి పోషిస్తే చివరికి వచ్చరికి మనకు చెప్పకుండా మనం వదిలేసిపోతుంది ఈ శరీరం. ఆత్మ మాత్రం వేరే అయిపోతుంది. ఇప్పుడు ఆత్మజ్ఞానంతో ఆలోచిస్తే నీకు శత్రువు ఎవడు, మిత్రుడెవడు? మనం చాలా జాగ్రత్తగా సూక్ష్మంగా ఆలోచించండి, మనకెవడు శత్రువు లేడు, మనకెవడు మిత్రుడు లేడు, అంతా ఒకటే. ఇన్ని ఉపాధి భేదాలు అంటే ఇన్ని శరీరాల రూపంలో ఉన్న మనందరం ఒకటే చివరికొచ్చరికి. కాబట్టి ఇప్పుడు పద్మాగర్ గారిలో లోపం ఉందని మీరు అనుకుంటే అది మీ భ్రమే, అది మీలో లోపమే, ఆయనలో లోపమే కనపడదు. అలాగే మీలో లోపం ఉందని నేను అనుకుంటే అది నా భ్రమే, నాలో ఏ లోపం తప్ప మీలో ఏం లేదు. ఆత్మ అందరిది ఒకటే. ఉపాధి భేదం వల్ల లోపల పాత వాసనలు, పాపాల వాసన వల్ల ఆయన తప్పు చేస్తున్నాడేమో అని నాకేసి మీ దృష్టి పడుతోంది, మీరు తప్పు చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఇదంతా మోహమే. నువ్వు రాక్షసులను దేవతలు జయిస్తున్నారు, పాడు చేస్తున్నారని శుక్రాచార్యుడు చెప్పిన మాటలతో వక్ర మార్గంలో పడ్డావు. పద్మాకర్ లాంటి సద్గురువు నీకు శత్రుత్వం వద్దని చెప్పేవాడు లేకపోవటం వల్ల పాడైపోయావు. దేవతలు నీకు శత్రువులు కాదు, ఆలోచించు, మిత్రులు కాదు. అంతా శ్రీహరి మహిమ, పరమాత్ముడు నడుపుతున్నాడు. మీ తండ్రి ఇదే దృష్టితో ఉన్నాడు కాబట్టే పరమ భాగవతోత్తముడై కోట్ల సంవత్సరాలు తపస్సు చేసిన వాడు కూడా నెత్తి మీద పెట్టించుకోలేని హరి యొక్క హస్తాన్ని తన శిరస్సు మీద పెట్టించుకుని పవిత్రుడైపోయాడు, జన్మ ధన్యం చేసుకున్నాడు. అతను పరమ భాగవతోత్తముడు, ఉత్తమోత్తముడు, అటువంటి వాడు లేడు. ఇదే పరమజ్ఞానం. నేను ఈ శరీరం కాదు, నేను ఇవాళ ఉంటాను, రేపు పొద్దున ఏమవుతాను, కానీ ఆత్మ మాత్రం శాశ్వతం, ఇది ఎన్ని జన్మలు ఎత్తుతుందో అలా ఎత్తకుండా ఉండాలి అంటే ఆత్మవత్ సర్వభూతాన్ని, ఈ శరీరాన్ని నేను ఎలా చూసుకుంటున్నానో అందరిని అలాగే చూసుకోవాలి అనుకోవాలి. అప్పుడు నీకు ఎవడిలో లోపం కనపడదు. ఇదే జ్ఞానం అనగానే ఆశ్చర్యపోయి వెంటనే యోగాభ్యాసంలోకి వెళ్ళిపోయాడు. యోగాభ్యాసంలోకి వెళ్ళిపోయి ఏం చేసేట, ఆయన చాలా కాలం పాటు రాజ్యం పట్టించుకోలేదు. ఇంద్రాది దేవతలు ఏం చేశారో తెలుసా? వీడిప్పుడు యోగాభ్యాసంలో ఉన్నాడు, ఇదే టైం వీడు పడగొట్టేసి వీడి దగ్గర నుంచి మళ్ళీ మనం రాజ్యం లాగేసుకోవాలనుకున్నారట. శాంత పురుషుడు, ఎవరేమడిగినా ఇస్తాడు, వీడు పడగొట్టేద్దాం అనుకున్నారట. ఎప్పుడు మాట్లాడకుండా ఊరుకున్నప్పుడే పడగొడతాడు ఇంద్రుడు, అది రహస్యం. బాగా ఆలోచించి ఒకనాడు ఇంద్రుడు కుట్ర పన్ని దేవతలతో కలిసి ఒక బ్రాహ్మణ వేషం ధరించి ఈ మహాత్ముడైన విరోచనుడి దగ్గరకు వచ్చాడు. విరోచనుడు యోగాభ్యాస తత్పరుడు ఆత్మజ్ఞాన సంపన్నుడై ఉన్నాడు. ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి భిక్షాందేహి భవతి భిక్షాందేహి అని ఆయన భార్యని భవాన్ భిక్షాందేహి అని ఈయన్ని ఇద్దరిని అడిగాడు. ఆడవాళ్ళనైతే భవతి అంటాం, మగవాళ్ళని భవాన్ అంటాం. అడగగానే ఈయన చటుక్కుని వచ్చి, మహాత్ముల్లారా ఎందుకు ఈ మారువేషాలు? మీరు ఇంద్రాది దేవతలని తెలుసు, తెలియక ఒకప్పుడు మీతో పగకొన్నా. యోగాభ్యాస తత్వాలకు ఎదుర్కొండేవాడు ఏమనుకుంటే తెలిసిపోతుందంటే నాకు గ్యారంటీగా తెలుస్తుంది. అవతల వాడి మనసులో ఏమనుకుంటే ఇందులో రవ్వంత అసత్యం లేదు, తెలుస్తుంది కాబట్టి పురాణాలు చెప్పకూడదు, లేదా చెప్పలేము. అంచేత అమ్మా కొంత యోగాభ్యాసం కొన్ని సాధనలు చేస్తే పూర్తిగా కాకపోయినా చాలా వరకు వాళ్ళ వాసన వాడు ఏమో భావిస్తున్నాడో చెప్పగలుగుతాం. ఇతను నిరంతర యోగాభ్యాసత్వం మహాత్ముడు గొప్ప స్థాయికి వెళ్ళిపోయిన విరోచనుడు, మనలాంటి వాడికి చాలా అతీతుడు ఆయన. అంచేత వెంటనే ఏమన్నాడు, దేవతలారా మారు వేషాల్లో రావాల్సిన అవసరం లేదు, మీరు ఏం పని మీద వచ్చారు, ఎందుకు వచ్చారు, కింగ్ కర్తవ్యం అని అడిగారు. ఏం లేదయ్యా, నువ్వు దాతవి, అడిగిన వాళ్ళకి లేదనవు, నువ్వు చచ్చిపోయి నీ శరీరం మాకు ఇవ్వాలి, ఇదే మా కోరిక అన్నారట. ప్రాణాయామం చేసి ప్రాణం విడిచిపెట్టి అన్నారట. కక్కులైన అలాగే అన్నాడు, ముక్కు మూసుకున్నాడు, ప్రాణాయామం చేశాడు, ఒక్కసారి యోగాభ్యాసం చేశాడు, పాదాల దగ్గర నుంచి క్రమంగా చచ్చుబడిపోతూ ప్రాణం పైకి వచ్చేసిందట. పాదాలు కట్టెల్లా అయిపోతున్నాయి చూస్తూ ఉండగా దేవతలు, కాళ్ళు మోకాళ్ళు తొడలు అలా 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 ప్రాణం పైకి వచ్చేస్తుంది, వచ్చిన కింద ప్రదేశం అంతా చచ్చిపోయింది, గట్టి కింద అయిపోతుంది. అలా వచ్చి 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 కంఠం నుంచి పైకి వచ్చింది, తలకాయ మూర్ధం పగిలింది డామని ప్రాణవాయువు పైకి వచ్చేసింది. మంచి జ్యోతి తగతగా వెలిగిపోతూ దివ్యమైన వైకుంఠం నుంచి వచ్చిన విమానంకి వెళ్ళిపోయింది. ఈయన ప్రాణం విడిచిపెట్టేశాడు. దేవతలు సిగ్గుపడ్డారు. రాజ్యం అడిగితే పోయేది, మన రాజ్యం అంటే ఇచ్చేవాడు అనవసరంగా వాడు చచ్చిపోమన్నాం, ఎదుడితే తెస్తాడు మహానుభావుడు అని కొంత పాపం చేశాం, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే ఈ దివ్య పురుషుడి కళేబరానికి చందనంతో ఆకాశ గంగ దగ్గర ఆకాశంలో స్వర్గంలో మందాకిని ఉంది, అక్కడ దానం చెయ్యండి, దానికి ప్రదక్షిణ చెయ్యండి అని ఆకాశవాణి పలికితే ఆ రకంగా అతనికి సంస్కారం చేశారట. అదిగో ఆ విరోచనుడు కొడుకే బలిచక్రవర్తి. తండ్రి మరణించగానే ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్న ఆయన దగ్గరికి ప్రహ్లాదుడు వచ్చి, మీ నాన్న అనవసరంగా స్వర్గం మీదకి వెళ్ళాడు, స్వర్గం దేవతలకు ఇచ్చేసేయి, పాతాళాన్నే నువ్వు పరిపాలించుకో అని పాతాళ రాజ్యాన్ని బలిచక్రవర్తికి ఇచ్చి పట్టాభిషేకం చేశాడు. సతస్య పుత్రో మతిమాన్ బలిర్నామ మహాసురయ బ్రహ్మణ్యో ధార్మికోత్యర్థం విజిగ్యేత పురందరం. బలిచక్రవర్తి చాలా బుద్ధిమంతుడు, మంచి భక్తుడు, నిరంతరం బ్రాహ్మణోత్తవులంటి భక్తితో వారికి దానాలు చేసి అత్యంత ధార్మికుడు, ఇంద్రుడిని కూడా జయించగలిగే పరాక్రమం ఉన్నవాడు. ఇతడు గాడు పాతాళంలో హాయిగా తన మానాన్ని తాను బతుకుతూ ఉండగా శుక్రాచార్యుడు ఈయనకి పక్కగా చేరి, గురువుగారు ఇతని చేత కొన్ని యాగాలు చేయించి పాతాళ లోకాన్ని చక్కగా పరిపాలింపలు చేసేస్తున్నట్ట. ఆ కాలంలో పాపం ఇంద్రుడికి ఒక పెద్ద కష్టం వచ్చింది. ఇంద్రుడు ఒకనాడు తాయి తందనారాయుడు దుర్వాసుడిని తిరస్కరిస్తే దుర్వాసుడికి ఆగ్రహం వచ్చి నీ ఐశ్వర్యం అంతా సముద్రంలో కలిసిపోగా అని చెప్పించాడు. దాంతో ఇంద్రుడి సంపదలన్నీ సముద్రం పాలైపోయాయి. సముద్రం పాలైపోయిన ఇంద్రుడు ఏడుస్తూ వైకుంఠానికి వెడితే రాక్షసుల సహకారం తీసుకుని చక్కగా సముద్రం చిలకమన్నట. సముద్రం చిలకడం అంటే ఏమైనా పెరుగు చిలకడమా బాబు, ఎక్కడ సముద్రం, ఏమిటి కవ్వం అన్నాడు. మందరగిరి కవ్వంపుగా మందర పర్వతాన్ని కవ్వం చేసుకో, వాసుకి ఉన్నాడే ఆయన గారి కవ్వం తాడుగా చేసుకో. ఇక ఆ సముద్రంలో ఔషధాలు తీగలు వెయ్యి, చిలకనంటే వీళ్ళు బయలుదేరబోయారట. మీ మొహం ఊ అంటే వెళ్ళిపోతారు మీరు పుల్లయ్య వ్యామారులుగా, మీరొక్కరు వీళ్ళు చిలకగలరా సముద్రం, అది మీ వల్ల కాదు, రాక్షసుల్ని మీతో కలుపుకోండి, వాడు లేకపోతే ఇంత పని మీరు చేయలేరు, వాడు బండాళ్ళు, వాళ్లే కాస్త బరువులు పోస్తారు, వాడు లేబర్ వర్క్ చేస్తారు, వెళ్ళండి అన్నట్ట. తంతారేమో అసలే నేను విరోచనుడిని చంపడానికి మూలకారకుండా అయ్యాను, బలిచక్రవర్తి బలవంతుడు అన్నట్ట. పర్వాలేదు, అవసరమైతే కాళ్ళు గుచ్చుకోవాలి, అవసరం తీరిపోయాక తలకాయ పట్టుకు తన్ని వెయ్యాలి, ఆ తెలివితేటలు నీకు తెలుసు కదా ఇంద్రా, ఎవండి ఎలా వెయ్యాలో, వెళ్ళు గురువుగారు అని పట్టుకో, అవసరం తెలియక వాడు ఫుట్బాల్ ఆడు అవతల వారి, నీకు తెలియదు ఏముంది పొమ్మన్నట్ట. సరే ఇంద్రుడు చాలా తెలివైన వాడు, ఎక్కడ ఏం వెయ్యాలో ఆ రకం తాళం వేసి కొంచెం తెలివితేటలతో బయలుదేరి వచ్చేసరికి రాక్షసులు ఆ పడంగా వెళ్ళి వాడు పట్టుకుని తనపోయారట. చిచ్చే మన ఇంటికి వచ్చిన అతిథి తంతారేంట్రా, వదిలేయండి అన్నాడు బలిచక్రవర్తి. వచ్చి తమ్ముడు అన్నట్ట, బరిలీదంపదాగా ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేదు, మమ్మల్ని ఎప్పుడు చంపుతారు మీరు, దాయాదులు అంటారు, వాడు తమ్ముడు అంటున్నాడు కౌగిలించుకుంటాడు అని. కడుపులో లేదే కావలించుకుంటే వస్తుందటండి, ప్రేమ కడుపులో ఉండాలి. ఎదురుగుండా ఓహోహో అని బయటకు వెళ్ళిన తర్వాత వీడు ఎలా పోతాడా అని చూసేవాళ్ళు ఈ కలియుగంలో. ఆ లక్షణం ఆనాడు ఇంద్రుడే చూపించేశాడు పాపం వీళ్ళందరికీ ఆదర్శ పురుషుడు అయ్యాడు. ఏమిటి తమ్ముడు వచ్చామంటే మనంతా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పెట్టలేమే కదా, తండ్రి కశ్యపుడే ఆ వారసత్వం, కాబట్టి మనందరం మొత్తం మీద బంధువులు. సముద్రం చిలుకుదాం, రకరకాల ఐశ్వర్యాలు వస్తాయి, 50-50 చేసుకుందాం ఏమంటాం అన్నట్టు. 50 కుదరదు, 75% మాకించి 25 మీరు తీసుకుంటే ఒప్పుకుంటామన్నారట రాక్షసులు. సరే అన్నాడు బలి చక్రవర్తితో పాటు నముచి, శంబరుడు, శంబసాధనుడు, విప్రచిత్తి, పురారి మొదలైనటువంటి కాలనేమి మొదలైనటువంటి రాక్షసులందరినీ తీసుకుని రాక్షస సైన్యంతో వెళ్ళారు. వెళ్ళి మరి కవ్వంతాడు కదా, శివుడి మెడలో ఉన్న వాసుకి దండం పెట్టి తాడుగా కాసేపు ఉపయోగపడవయ్యా, శివుడు మెడ విడిచిపెడితే ఆయన ఇంకో ఆభరణం వేసుకుంటాడు, చిరికిన తర్వాత నేను వదిలేస్తావు అంటే నన్ను అటుకు తాడు కింద పరపరపరపర తిప్పిస్తేనే చచ్చిపోనా అన్నట్ట. నీకు అమృతం ఇస్తావు, అందులో అమృతం పుట్టాక అన్నారు. లంచం అనేసరికి పాపం లోంగాడు, పైగా ముఖస్థు చేశారట, నువ్వు ఎంత గొప్పవాడివి, నువ్వు అమ్మో మహానుభావుడివి, నువ్వు కాకపోతే ఈ మందర పర్వతాన్ని తిప్పేవాడు మరొకడు లేడు, మహాత్ముడి ఉత్తముడివి, అడిగితే ప్రాణం ఇస్తామన్నారట. దెబ్బతో పడిపోయాడు ఈయన. పొగడ్తకి ఎవడు లొంగడు, ఒక రాజుగారు అన్నాడు ఎవరైనా నన్ను పొగిడితే అరెస్ట్ చేస్తాను, పొగడ్తలు నాకు ఇట్టమన్నట్ట, ఎవరన్నా పొగిడితే జైల్లో పరిగిండని వంట. ఓ రోజున ఒక ఆయన వచ్చి అయ్యి బాబాయ్ పొగడ్తలకు లొంగని మహానుభావులు వీరేనండి, మీ అంత గొప్ప చూడలేదు పొగడ్తలకు లొంగనమన్నట్ట. ఒరే వీడి 1000 పదార్లు వంటరా అన్నట్ట. అంటే ఎప్పుడో ఒకప్పుడు పొగడ్తలకు లొంగనవాడు ఎవడో ఉన్నాడు, ఆ 1000 పదార్లు ఆయన పుచ్చుకున్నాడు బాబు వెళ్ళిపోయాడు. ఇలాగేంటంటే ముఖస్థుతికి వాసుక్కడో విప్పిపోయి సరే నడవండి అన్నాడు. పైగా లంచం ఇస్తామన్నారు కదా. అక్కడి నుంచి మందర పర్వతాన్ని పీకారట కవ్వని చేద్దామని. మందర పర్వతం పీక్కగానే దాని కింద చేతులు కాళ్ళు పడిపోయి నలిగిపోయి కొంతమంది చచ్చిపోయారట. కుయ్యోహో మర్రో అని ఏడుస్తున్నారట. ఓహో దేవతలార కుయ్యడకుడేనున్నాటనంచుమ్మగామోహ భ్రాంతిని దూరము తొలగ సమ్మోహింపగా చేయుచు మహాత్మ్యం పునవచ్చే ఆహరి. నాయన దేవతలారా మీరు కోతలు పెట్టకండి, నేనున్నాను మీ కష్టం తొలగిస్తానని వచ్చి శ్రీహరి తన మహాత్మ్యంతో ఎడంచెత్తు ఆ పర్వతం ఇలా ఎత్తేశాడు. కొబ్బరి చెప్పు ఎత్తిన తేలిగ్గా ఎత్తేసి గరుత్మంతుడి వీపు మీద పెట్టాడు. నడు అన్నట్ట వెళ్ళాడు. ఆ పర్వతం తీసుకెళ్లి అందులో పారేశారు. వాసుకిని కవ్వంతాడుగా వేసి మేము తలకాయ పుచ్చుకుంటాం మీరు తోక పుచ్చుకోండి అన్నారట దేవతల్ని. వాళ్ళు దేవతలు రాక్షసుల్ని, ఈ రాక్షసులతో మూర్ఖులు కదా అందుకే మాట అన్నారు. చచ్చ తోకంటే కాళ్ళు తలంటేనేమో ఎంత ఉత్తమం, మీరు తలకాయ పుచ్చుకుని మాకు తోకిస్తారా, మేమే తలకాయ పుచ్చుకుంటాం మీరు తోక పుచ్చుకోండి అన్నారట వాడు. అసలు వీళ్ళకి అదే కావాలి, ఎందుకంటే తలకాయ దగ్గర వాడు విషం కక్కుతాడు ఈ తిప్పేటప్పుడు చస్తారు లేనిపోరు గొడవ, అందుకని టెక్నిక్ చేశాడు అక్కడ. దాంతో రాక్షసులు ఆ పుట్లో పడిపోయి తలకాయ వాళ్ళు వచ్చుకున్నారు, తోక దేవతలకు ఇచ్చారు. కుర్రు కుర్రు అని తిప్పుతూ ఉంటే మొత్తం మందర పర్వతం కాస్త సముద్రం పారైపోయింది. ఆ బరువు అవుతుంది అదిగిపోయింది నీళ్ళలోకి. మళ్ళీ దేవతలు రాక్షసులు హాహాకారాలు చేశారు. అప్పుడు ఆయన సవరణై ఒక లక్ష యోజనంబుల పాఠీనాకృతి దాల్చి, లక్ష యోజనాలు 800,000 మైళ్ళ శరీరంతో పెద్ద తాబేలైపోయాడు, కింద చేరాడు. ఆ తాబేలు చెప్పతోటి పర్వతం పైకెత్తి కానివ్వండి అన్నాడు. ఈ పావుకి విషం కక్కి చచ్చిపోతున్నాడు, బాబోయ్ బాబోయ్ నన్ను నలిపేస్తున్నారు వదిలేయండి అని కోతలు. అప్పుడు వాడిలో కూడా తన ఆత్మశక్తి పెట్టాడట విష్ణువు. ఆ పావు కక్కిన విషానికి రాక్షసుల్లో సగం మంది చచ్చారు బాబు, కొంతమంది గాయాల పాలైపోయారు, క్షతగాత్తులు అయిపోయారు. సరే మొత్తం మీద శ్రీ మహావిష్ణు ఎంత విచిత్రం, వాసుకి చచ్చిపోతుంటే ఆయనలో తన ప్రాణశక్తి నిలబెట్టి వాడికి శక్తి ఇచ్చాడు, పర్వతం తానే ఎత్తాడు, పర్వతం నీళ్ళలో తెక్కుండా మళ్ళీ తానే ఎత్తాడు, దేవతలకి వాళ్ళకి చిలకడానికి ఓపికిచ్చాడు, అన్ని తానే అయ్యి చివరికి పర్వతం చిలికిచ్చాడు ఒక లీలగా. అలా చిలుకుతూ ఉంటే మొట్టమొదటి అందులోంచి పుట్టింది ఏమిటి, భయంకరమైన హాలాహలం కాలకోట విషం పుట్టింది. బ్రిటిల్ బ్రిటిల్ అని ఒహోగ్ర జ్వాలలు కమ్ముతూ వచ్చేస్తున్నది. అభ్రంకషోమాయత విభ్రాంత మహాస్ఫులింగ విసరోగ్ర శిఖాత భ్రష్ట దగ్ధలోగాద బ్రంబై వచ్చినప్పుడు విషవహిని ఆకాశమంతా మంటలు కమ్ముతూ పొగలు రేగిపోతూ మంచి భగభగభగలు ఆడిపోతూ భీకరాకారంతో కాలకోట విషం పుట్టేసరికి అడిలెత్తిపోయారు దానవర్తులు రాక్షసులు. ఆ పర్వతాన్ని అన్ని అక్కడే వదిలేసి బావోహి రక్షించమని కైలాసానికి వెళ్ళారు. అక్కడ కాపురవాడు చౌదరవాడి శ్రీ మహా పరమేశ్వరుడు లోపల తాండవ నృత్యంలో ఉన్నాడు, పార్వతితో ఏకాంతంలో ఉన్నాడు, ఎప్పుడు పడితే ఎప్పుడు వచ్చేస్తున్నారు మేము వాళ్ళ తగలయ్యా అన్నారట. దౌవారికులు అడ్డం పెట్టేసరికి కొయ్యో మర్రు మంచు కొయ్యో మర్రు చావగొట్టారులేండి. నందీశ్వరుడు చండీశ్వరుడు జైవిజీలు కర్లకి బాధేశారు అడ్డం వచ్చేసరికి. దాంతో కొయ్యో మర్రు అంటే గబుక్కులు శ్రీ పరమేశ్వరుడు పార్వతితో వచ్చి చచ్చ పాప కొట్టకంటరా, వాళ్ళు ఏదో వేరే వాళ్ళు కష్టపడి వచ్చినట్టున్నారు ఏమిటి అన్నాడు. ఏమంటే జయ నీలకంధరా అన్నారట. చూడండి వాళ్ళ నోటి వెంబడి ఏమని వచ్చింది, ఓ నీలకంఠ. అప్పటికి ఆయనకు విషం లేదు, నీలం కంఠం కాదు, సూచించేశారు వాళ్ళే. మహాత్మ పరమేశ్వర కరుణాస్వరూప సనాథ ఆలాహలం పుట్టింది అమృతం కోసం వెతుకుతూ ఉంటే బెంగగా ఉంది మమ్మల్ని రక్షించు బాబు అని అన్నారట. చిరునవ్వు నవ్వాడు. చూసావా పార్వతి, వీళ్ళంతా నా బిడ్డలు. ఈ బిడ్డలు అడ్డం వచ్చిన విషం వల్ల మట్టి గడ్డలై శ్మశానం పాలు కాకుండా కాపాడమని అడుగుతున్నారు. చూడు ఈ హాలాహలాన్ని సేకరిస్తాను, వీళ్ళని రక్షిస్తాను అని శంకరుడు లోకద్రోహి కుంపోకు రమ్మన్ని కెంగీల దెవల్చి ఒక్క జంబూ ఫలంబుగా. ఓరి లోకద్రోహి, కాలకోట విషమా, ఈ ప్రజలందరినీ ప్రాణం తీస్తావా, పోకరా అని అమాంతంగా చేయి చాచాడు. నేరేడు పండు అంత అయింది రా అంత విషం ఆయన చేతిలోకి వచ్చేసరికి. ముద్ద చేసేసి నేరేడు పండు ఎలా నల్లగా ఉంటుంది అలా పండు దాన్ని తీసేసి కంఠం దగ్గర పెట్టాట. లోపల లోకాలు చచ్చిపోతాయి, లోపలికెడితే ఆయన కడుపులు అన్ని లోకాలే. బయట లోకాలు పోకూడదు, ఉదరంలో లోకాలు నశించకూడదు కనుక గొంతు దగ్గర నిలబెట్టాడు. ఇక్కడ అడ్డే పెట్టడం ఎవడ వల్ల అవుతుంది, కాసి నీళ్లు గొంతుకులో కాసేపు పుక్కినించండిరా బాబు అంటే ఆయిల్ పుల్లిగులో చచ్చారు మన వాళ్ళు గిలగిల్లాడి. ఆయన మహాత్ముడు కనుక పరమేశ్వరుడు కనుక కంఠం దగ్గర నిలబెట్టాడు. ఈ కథ వింటున్నటువంటి సౌనకాది మహర్షులకు అనుమానం వచ్చింది, ఏమయ్యా సూత మహర్షి భలే కథ చెప్పావు, దేవతలంతా రాక్షసులంతా స్వార్థం కోసం విషం తాగమన్నారనుకో శివుణ్ణి, ఆయన కూడా బిడ్డలని తాగేశాడనుకో, పక్కనే కూర్చున్న పార్వతీదేవి ఎలా ఒప్పుకుంది, బాబోయ్ మా ఆయన ఏమైపోతాడని బెంగెట్టి అడ్డుకోలేదా అని. నిజమే, మృంగటి వాడు విపుండని మృంగటిది కరళమనియు మేలని ప్రజకు మృంగుమని సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో. మింగేవాడు సాక్షాత్తు తన భర్త అని తెలుసు, మింగేది విషము అని తెలుసు. అది మింగితే ఆయనకేమొస్తుందో అని చాలా మంది తల్లడిల్లుతారు అని తెలుసు. అయినా ఈ ప్రజలకి తన బిడ్డలకి సంరక్షణ కలగాలి, వాడు బాగుపడాలి, వాడు సుఖంగా ఉండాలి, వాడు బతకాలని తాగేయండి అది విషం. ఎందుకు తాగమంది, మంగళ సూత్రం ఎంత మది నమ్మినదో. తన మంగళసూత్రం మీద ఆవిడకి అంత నమ్మకంట, నేనుండగా ఆయనకేంటి నా సూత్రం గట్టిది, మిగతా వాళ్ళ సూత్రాలు కావి, నా సూత్రం తను చాలా గట్టిది. తాడు గట్టిదంటే మీరేవో చాంతాడేసి కట్టుకోమని కదా అక్కడ అర్థం. ఆ మాంగళ్య బంధం వల్ల అవతల వాడికి చావు రాదు. పార్వతి కదండి ఆవిడ జగన్మాత కనుక శివుడిని రక్షించుకోగలని తెలుసు ఆవిడికి. వాళ్ళ బంధం అటువంటిది, ఆది దంపతులు కంఠంలో పెట్టేసుకుంది ఆయన. అప్పుడు వీడు దండం పెట్టి ఉత్తి దండమే, కనీసం దక్షిణ కూడా ఎవరా, కొంతమంది అంతే, వీరే సైనికుడికి పోతూ ఉంటారు పురాణం కూడా. అలాగే అంత కష్టపడి ఆయన విషం తాగేసి కంఠంలో పెట్టుకుంటూ నమస్కారం చేసి ప్రదక్షిణ కూడా చేయలేదుట, వెళ్ళిపోయారు. సరే వెళ్ళిపోయిన తర్వాత పరమేశ్వరుడు కరుణాస్వరూపుడు నాకు మళ్ళీ వదిలేశాడు బాగుండని. సరే మళ్ళీ వచ్చి చిలకడ మొదలెట్టారు, పర్రు పర్రు అని తిరుగుతున్నారు. అందులోంచి కామధేను అనేటటువంటి ఆవు పుట్టింది, బలిచక్రవర్తి నాది అని లాగేసుకున్నట్ట. కవరి అని ఐరావత నాలుగు దంతాలు గల తెల్ల ఏనుగు పుట్టిందిట, దాని లాగేసుకున్నాడు. ఉచ్చైశ్వరం అనే గుర్రం వచ్చింది, దాన్ని ఇంద్రుడు తీసుకున్నాడు. అందులోంచి ధన్వంతరి పుట్టాడు వైద్యుడు, ఆయన వెళ్ళి దేవతలకి వైద్యుడి పైకి వెళ్ళిపోయాడు. చంద్రుడు పుట్టాడు తర్వాత, తగ మెరిసిపోతూ ఆ చంద్రుడు. కంఠంలో విషం పెట్టుకున్నాను, నెత్తిమీద చల్లగా కూడా ఉండాలని ఆయన కూడా శివుడు తన నెత్తిమీద పెట్టేసుకున్నాడట చంద్రుడిని. ఆ చంద్రుడు పుట్టిన కాసేపటికి అప్సరసలు పుట్టారట. అప్పటి నీరు అందులోంచి పుట్టారు కనుక అప్సరసలు. ఎవరెవరు, రంభ తిలోత్తమ, హరిణి, హేమ, వరుధిని మొదలైన వాడు పుట్టారు, మేనకా మొదలైన వాడు. ఒక్క ఊర్వశి మాత్రం విష్ణు తొడ నుంచి పుట్టింది, ఊరు అంటే తొడ నుంచి పుట్టింది కనుక ఊర్వశి అన్నారు. ఆవిడ తప్ప తగ్గిన వాళ్ళంతా నీటిలోంచే పుట్టారు. వాళ్ళంతా పుట్టిన కా సేవడికి మంచి అద్భుతమైన సౌందర్యంతో ఒక ఆవిడ పుట్టిందట. ఆలము నీటిలో బలి మీది మీగడ మిసిమియో ఇంతి మేని కాంతి నెలరేని తళుపు నడిగిరే ఎలమెడు నల్లని ఒగిళులే కలికికి తలకట్టుగా నమరెను కలువ పూవులే కన్నులే కలికికి కన్నులేము తమ్మిరేగులే అడుగులై తనరనేము దీని బొడగన్న కన్నులు దేనినైనా చూడవోను నెవే మెచ్చులిక నేలా. పాల సముద్రం చిలికినప్పుడు అందులోంచి వచ్చే మీగడలోని మిసిమి రంగు ఆవిడ శరీరపు వర్ణమా అన్నట్టుగా ఉంది. ఆ పాల మీగడల తెల్లగా తల్ల తల తల నడిపోతుంది అనమాట, నున్నగా ఉంది శరీరం కూడా. అర్ధరాత్రి వేళ అమావాస్య నాడు నల్లని మేఘాలు వచ్చి పడ్డాయనుకోండి, ఎంత కటిక చీకటి వస్తుంది. ఆ కటిక చీకటి ఆవిడ జుట్టు అన్నట్టుగా అంత నల్లగా ఒత్తుగా తగతగదా కింద దాకా ఆవిడ నడిపోతుంది ఆ జుట్టు. కొంతమందికి ఎన్ని వాడినే పిలక జుట్టే, ఆవిడకి ఒరిజినల్గా కింద దాకా నల్లని ఒత్తు జుట్టట అదృష్టం ఆవిడ, అందుకే ఆవిడ లక్ష్మి అన్నారు. వేసవి కాలంలో అందులోనూ వసంత ఋతువులో మధుమాసంలో తియ్య మామిడి చెట్ల చిగుళ్ళు మేసి మత్తెక్కి కుహు కుహు అని కూసే కోయిల కోత ఆవిడ కొంత అన్నట్టుగా ఆవిడ గొంతెత్తి మాట్లాడితే సంకేతం పలికినట్టుగా కోయిలు కూసినట్టు ఉంది ఆవిడ, అంత బాగుందట. కోయిల కోతే గొంత అన్నట్టుగా ఉంది ఆ మాట, ఎంత మధురంగా ఉంటుందో వినడానికి చూడండి. చంద్రుడి యొక్క వెన్నెల పూర్ణిమ నాడు సముద్రం మీద పరిస్థితి ఎలా ఉంటుందో ఆ వెన్నెల ఆవిడ నవ్వు అన్నట్టుగా ఉంది, ఆవిడ నవ్వుల్లో మారినట్టు అంటే నవ్వితే వెన్నెల పూసినట్టుందన్నమాట, అంత స్వచ్ఛంగా ఉంది నవ్వు. కలువ పువ్వులు కళ్ళ, తామర పువ్వులు కాళ్ళ అన్నట్టుగా అంత మెత్తగా అందంగా ఉన్నాయి. అంతెందుకు అసలు ఆవిడ చూసిన కళ్ళతో ఇంకా వేరే వాళ్ళని చూస్తే చికాకెత్తుతుంది, మొత్త బుద్ధి వస్తుంది, వెయ్యి మెచ్చుకోవడం అనవసరం. ఆవిడ తాడు చేతులు దండపుచ్చుకుని తామర పువ్వుల మాలతో పుట్టిందిట. ఈవిడ ఎవరిని వరిస్తుందో బాబోయ్, వాళ్ళ అదృష్టం ఉందంటే ప్రతివాడు అని మెడ చాచడం మొదలెట్టారు, దగ్గుతున్నారు, మీసాలు మెరేస్తున్నారు, గడ్డాలు దువ్వుతున్నారు, తలకాయలు దువ్వుతున్నారు, కిరీటాలు సవరిస్తున్నారు, మెడలో హారాలన్నీ సర్దుకుంటున్నారు, ఉంగరాలు చూపిస్తున్నారు. ఐదేసి వేళ్ళు అంటే ఉంగరాలు చూసి బొట్లో పడుతున్నామని, ఉంగరాలు బొంగరాలు చూసి బొట్లో పడతారు ఏంటి ఆడవాడు, డబ్బు మీద వ్యామోహంతో పడేవాడు వేరే విషయం. ఈ అందరూ ఆవిడ ఎవరి మెడలో దండ వేస్తుందో అని చూస్తుంటే ఆవిడ దండ పుచ్చుకుని ఎవరి మొహం చూడటం లేదట, అందరి ముఖాలు మాడిపోతున్నాయి ఆవిడ చూడకపోతే. ఇంతలో ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. నీలమేఘఛాయ శరీరుడు కంఠసూత్ర కటిసూత్రహార కేయూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషణుడు కంబుకంధరుడు పాలనాసాదర వదర కర్ణుడు నీల నీరద వర్ణుడు ప్రహ్లాద నారద సునందనంద ప్రముఖ సంభావితుడు అయిన శ్రీ పరమాత్ముడు గరుడ వాహనుడై అక్కడికి వేంచేశాడు. అటువంటి గరుత్మంతుడి మీద వచ్చిన స్వామివారి దగ్గరకు వయ్యారంగా వెళ్లి మెళ్ళలో వేసిందట. ఆ లక్ష్మీదేవి, ఆది లక్ష్మీదేవి స్వామివారిని వరిస్తుంది తప్ప అడ్డమైన కామిగాణ్ణి వరిస్తుందా? వెంటనే ఆయన చిరునవ్వు నవ్వుతూ వక్షస్థలం మీద కూర్చోబెట్టుకుని టింగిని మాయమైపోయాట. మనం వెర్రిమొహాలేసు చూస్తూనే ఉన్నాం, ఆయన ఎవడో వచ్చాడు పట్టుకుపోయాడని వెర్రిమొహాలేసు చూస్తూనే ఉన్నారు. దేవతలు కనిపెట్టి వాసుదేవుడి భార్య లక్ష్మి అన్నమాట, మనం పొరపాటు ఆశించటం అని లెంపలేసుకున్నారట. ఈ విధంగా లక్ష్మీదేవి వెళ్ళిపోయింది. ఆ తరువాత వరస పెట్టి ఔషధాలు పుట్టాయి, విత్తనాలు పుట్టాయి, ఇలా అన్ని పుట్టాక చెట్ట చివర అమృతం పుట్టింది. అమృత భాండం పుచ్చుకుని ఒక పురుషుడు పైకి వచ్చాడు. ఇంకేముంది, రాక్షసులంతా అమాంతంగా దాడి చేసేసి ధనియాలను చితక్కొట్టేసి వీళ్ళని దేవతల్ని అమృతం కుండ లాగేసుకున్నారట. ఈ అమృతం కుండ లాక్కుని పిచ్చేసలు తాగచ్చుగా, వాళ్ళల్లో వాళ్ళకి మాత్రం నేను తాగుతానంటే నేను ఒకటి చేతులతో ఒకటి లాక్కుంటున్నారు. ఈ లాక్కోవడంలో ఎవడూ తాగలేడు. ఇంతే, కుక్కలు చూసారా, విస్తరాకులు అన్నం పారేస్తే ఒకదాని నోటి లాగేసి మొత్తం మీద కుక్కలు చింపిన విస్తరంటారు, కింద పారేస్తే తినలేవు అవి కాట్ల కుక్కలు. అదే కాకులు అయితే కాక అని ఒకదాని కొట్టి పంచుకుంటాయి, కాకుల్ని చూసి నేర్చుకోవాలి. కుక్కలు కాట్లాడుకుంటాయి, అలాగే రాక్షసుల్లో ఐక్యవచ్యం లాగా లాగేసుకుంటారు. వాడి చేతిలోంచి వీడు నముచు చేతిలోంచి శంబరుడు, శంబరుడి చేతిలోంచి విప్రచిత్తి, విప్రచిత్తి దగ్గర నుంచి పులోముడు, పులోముడి నుంచి కాలకేయుడు, వాడి దగ్గర నుంచి కాలనేమి, ఇలా లాక్కుంటూ ఉండడంలో ఎవడూ తాగలేక వస్తున్నారు. దేవతలు కుయ్యో వర్రో ఈ అమృతం తాగితే రాక్షసులను ఎవరు చంపలేరు, మాకు దిక్కేమిటి, ఇంత కష్టపడి చిరికాక పంచుకుందామన్న వీళ్ళు మొత్తం లాగేసుకున్నారని ఏడుస్తూ వాసుదేవ 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 బాహ్యమామని మొరలు పెట్టారు. ఇలా మొర పెట్టారో లేదో కళ్ళు మీద ఒక పెద్ద చప్పుడైంది. అక్కడికి చూశారట, ఓహరి నాయనో ఎంత అందగత్తో ఒక ఆవిడ వచ్చిందిట. టింగురంగా ఒయ్యారంగా నడుస్తూ ఉంటే ఆ ఒయ్యారం చూసి లక్ష్మీదేవి సిక్కులు నేర్చుకుందిట. పార్వతీదేవి ఆశ్చర్యపోయిందిట, అంత అందగత్తి వచ్చింది, జగన్మోహిని వచ్చింది ఏకంగా. ఆ మోహినిని చూచి మాటలు రాక మోహిల్చి తత్పరలై చూచిది దేవదానవులు. ఆ మహాద్భుత సౌందర్యాన్ని చూచి నోటి మాట రాక అలా వెర్రిమొహాలు చూస్తూ ఉండిపోయారు దేవతలు రాక్షసులు. దేవతలకి మోహం కలిగింది, రాక్షసులకి మోహం కలిగిందంటే ఎవరూ ఆ రూపాన్ని గ్రహించలేకపోయారు. అలా కళ్ళు కళ్ళు నడుస్తూ ఉంటే ఆ చప్పుడు ఆ నడకం చూసి నాట్యం నేర్చుకోవచ్చట అప్సరసలు. అలా వచ్చి ఆశ్చర్యం కలిగిస్తూ ఆ మోహిని విప్రచిత్తి బావున్నావా అన్నదట. చెయ్యిద్ది నా పేరు తెలిసిపోయింది బాబోయని వాడు మేసం వెలేసాడు. హలో అని ఒకటి కేసు చూసి కన్ను కొట్టిందట, ఒకరి కేసు చూసి గీటిందట, అలా అన్నదట. ఈ మోహిని వేసే ఈ టక్కుటిక్కు వేషాలు చూసి మొత్తం రాక్షసులంతా విభ్రాంతాత్ములై రందరు పరమ మాయా మోహ పరవశులైపోయారు. కాము గెలువచ్చు, కాముణ్ణి గెలిచామనుకోవడం శుద్ధ దడ్డుగా గెలవచ్చేమో, కాని ఆడువారి చూపు టంపర గెలువంగ వశము కాదు, ఎన్నైనా జయించవచ్చు. అలా ఒక్క కన్ను గీటితే సుందరీమణి చెప్పేది, మహాభయంకర స్వరూపిణి తాటకు గీటితే కాదు, ఆ సుందరీమణి కన్ను గీటితే అంతటి దేవతలు రాక్షసులు ఒక్కసారి విభ్రాంతులైపోయి ఎవరి దాన్ని వాళ్ళు ఉండిపోయారు అన్నారు. నేను కాదు ఇందులో చెప్పారు, ఏదో మాబోటి మహానుభావులను జయించవచ్చు వేరే విషయం. ఈ విధంగా ఎంతటి రాక్షసుల్ని మోహపెడుతూ దగ్గరకు వచ్చి పలకరించి ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా బుజ్జగించి మెల్లగా వచ్చి ఒకరి దగ్గర ఉన్న కొండెలా తీసేసుకుందిట. అందరూ అలా చూస్తున్నారు, మీరు దేనికి తగాదా పడుతున్నారు, ఈ అమృతం పంచుకోవడానికా, మీకు అభ్యంతరం లేకపోతే నేను పంచుతానందిట, నువ్వే పంచిపెట్టు, అసలు నువ్వు లేక మేము కొట్టుకుంటున్నాం కానీ నువ్వు వచ్చి పంచి పెడితే అది నిజంగా అమృతం, లేకపోతే విషం అన్నారట. ఇదిగో మరే తర్వాత తగాదా పెట్టకూడదు, నేను ఎవరికి ఎలా పంచితే ఆ పంపకం అందరూ కూడా అంగీకరించాలి అందిట. నువ్వేం చెబితే అదే చేస్తాం అన్నారట వాళ్ళు. ఈ విధంగా వారందరినీ లోభ పెట్టి ఆ జగన్మోహిని ఇటువైపు దేవతల్ని ఇటువైపు రాక్షసుల్ని కూర్చోబెట్టిందిట. దేవతలకేసేమో చూపులే చూస్తుందిట, వాళ్ళందరూ ఓహోహో అంటున్నారట, ఇటువైపు ఏమో అమృతం పోస్తుందట, ఇటు అమృతం ఇటు చూపు, ఇటు అమృతం ఇటు చూపు. దేవతలకు అమృతం మును అమృతం వంటి చూపులు మాత్రమే మిగిలాయి రాక్షసులకు. ఆ చూపుల వ్యామోహంలో పడి వాళ్ళు అమృతం వాళ్ళు తాగుతున్నారనే విషయం మర్చిపోయారు. ఇలాగే అగ్రహారాలు తగలేసుకున్నారు పూర్వం చాలా మంది. ఈ దేవతలకి అమృతం ఇచ్చేసి రాక్షసులు అలా పడిపోయి ఉన్నారట బాబు. ఈలోపు రాహువు అనేవాడు చూశాడు, అమ్మ వీడు దంపదగా ఇదేదో మాసం, చూపులు తప్పేమీ లేదు, వీడు కొంచెం తెలివైనవాడు, గుర్రన్నవాడు, రాక్షసుల్లో కూడా కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటూ ఉంటారుగా వాళ్ళలో వీడనమాట. వాడు అనుకున్నట్ట ఇదేదో విష్ణుమాయలా ఉన్నది, ఊరికే చూపులు తప్ప అటువైపు సరుకట్టి వెళ్ళిపోతుంది, ఇలా అయితే మనకేం మిగలదనుకుని చటుక్కుని విష్ణువు కన్ను గప్పి దేవతల్లో దేవతల వేషం వేసి కూర్చున్నట్ట. వాడికి కూడా ఇటు చూస్తూ విష్ణువు అమృతం పోసేస్తాడు, ఆయనకి తెలియకేమిటి కావాలనే చేశాడు ఆయన. ఇంతలో సూర్యుడు చంద్రుడు సైగ చేశారట వాడు రాక్షసుడని, టక్కుల చక్రంతో తలనరికేశాడు ఆయన. అమృతం లోపలికి వెళ్ళలా, గొంతు వరకే వచ్చింది, రెండు అయిపోయాడు తలకాయ. అమృతం గొంతులో ఉండడం వల్ల ఈ తలకాయ ఏమో రాహువుగా మొండెం కేతువుగా మిగిలిపోయింది, రెండు అయిపోయింది. అది వాళ్ళకు కూడా గ్రహస్థానం ఇచ్చాడు విష్ణువు, సూర్యచంద్రుడు సైగ చేశారు కాబట్టి మాకు తలకాయలు పోయాయి, మేము సత్యం ఇటు ఎటు కాకుండా అల్లాడుతున్నామని ఆ రాహుకేతువులు ఆనాటి నుంచి సంవత్సరానికి ఒకరోజు సూర్యుడిని చంద్రుడిని పట్టుకుంటున్నారు, అది గ్రహణం అయ్యింది. ఈ విధంగా మోసగించి అమృతం అంతా దేవతలకే పంచిపెట్టి అమృత భాండంతో విష్ణుమూర్తి రయ్యని మాయమైపోయాట, మొత్తం భాండం పూచుకుని. అమ్మ బాబోయ్ ఎంత మోసం, అయినకాడికి అమృతం దేవతలకి పోసి మిగతా అమృతం కుండ పుచ్చుకు మాయమైపోయాడు, ఎవడు ఇది విష్ణువాయా అని గ్రహించి మహాగ్రహంతో కొట్టండి తిట్టండి నరకండి చంపండి అని చెప్పి రాక్షసులంతా ఆయుధాలు పుచ్చుకుని బలిచక్రవర్తి యొక్క నేతృత్వంలో దేవతల మీద పడిపోయారు. మహాభీకర యుద్ధం జరిగింది, ఘోర యుద్ధం అది. ఆ ఘోర యుద్ధంలో మంచి అమృతం తాగారు కదా ఇంద్రుడి సారథ్యంలో దేవతలు. వజ్రం పుచ్చుకున్నాడు ఇంద్రుడు, టప 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 నరిగి పారేశాడు రాక్షసుల్ని. కాలనేమిని చంపేశాడు, విప్రచిత్తిని చంపేశాడు, శంబరుణ్ణి అణిచివేశాడు, నముచిని పొడిచి పారేశాడు, బలిచక్రవర్తిని చితక్కొట్టితే అట్ట బలిచక్రవర్తి సావు దెబ్బలు తిరిగి కూడా మళ్లీ యుద్ధం చేశాడు. ఆ సమయంలో విప్రచిత్తి అని ఒకడున్నాడు, వాడిని వజ్రం పెట్టి ఎంత కొట్టినా వాడు చావడంలా, తడి పొడి వల్ల వీడు చావడన్నది ఆకాశవాణి. అప్పుడు అమృతం వంటి నొరగలో, ఆ సముద్రం నొరగలో ఈ వజ్రాయుధం ముంచాడు. సముద్రం నొరగ తడి కాదు పొడి కాదు, అది పెట్టుకొని చంపేశాడు వాడిని. అప్పుడు బలిచక్రవర్తి మహా మాయా ప్రయోగం చేస్తే అప్పుడు ఆ మాయ మొత్తం అంతా కూడా అంబుభృత్వాగుండా మాయను తొలగించెను. మేఘవాహనుడైన ఇంద్రుడు ఆ మాయ తొలగించేసి బలిచక్రవర్తిని బలంగా వజ్రంతో కొట్టాడు. డామ్మని కింద పడిపోయాడు ఆయన లేవల. విజయగర్వంతో దేవతల్ని వెంట పెట్టుకుని స్వర్గానికి వెళ్ళిపోయి విష్ణువునుడిగా అమృతభాండం తీసుకుని ఒక దివ్య ప్రదేశంలో అగ్నిహోత్రుని చుట్టూ కాపలా పెట్టి ఇద్దరు పాముల్ని అక్కడ కాపలా పెట్టి అమృతభాండం దాచేశాడు ఆయన. బలిచక్రవర్తి తలక ఎగరేస్తున్నాడు, అంటున్నాడు, కొనప్రాణంతో ఉన్నాడు, చచ్చే స్థితిలో ఉన్నాడు ఆయన. చావు దెబ్బలు తినేశాడు కదా వజ్రం దెబ్బ, అంచేత ఆయన పోయే ప్రాణం ఇంకొక రెండు మూడు నిమిషాలు అయితే ప్రాణం పోయేటట్టుగా ఉంది. ఇంతలో శుక్రాచార్యుడు రాక్షసుల్ని అడిగట, ఎక్కడున్నాడు బలి అని. ఏమనండి బలి, ఎవడికి వాడే బతుకుంటే అంబలాగు అంబలి దాగి బతకొచ్చని పారిపోయాం, అంబలి గురించి వెతుక్కునే మేము, బలి గురించి ఏం వెతుకుతాం, నీకు దండం, వాడు ఏమయ్యాడో మేము చూడలేదన్నారట. దివ్య దృష్టితో చూచి మహావేగంగా వచ్చాడు శుక్రాచార్యుడు. ఆయన దగ్గర మృత సంజీవని అని ఒక విద్య ఉన్నది. ఆ విద్య చేత కొస ప్రాణంతో చావడానికి సిద్ధంగా ఉన్నవాడికి మంత్రం చదివి వాడిని మళ్లీ బతికించాడు. వెంటనే బలిచక్రవర్తి మంచి ఆరోగ్యవంతుడై మహాశక్తివంతుడై గురువు గారికి శుక్రాచార్యుడికి నమస్కరించాడు. మహాత్మా మీరు వచ్చారు, బతికాను, రెండు నిమిషాలు అయితే చచ్చేవాణ్ణి. ఆయువు కల్గనే వనమందునొచ్చిన అగ్నియందున పోయుచున. ఆయువు గనక ఉంటే అగ్నిలో దూకినా బతకచ్చు, అడవుల్లోకి వెళ్ళి సింహాలు ఉన్న చోటకి పోయినా బతకచ్చు. ఆయుశేషం ఉండి మీరు వచ్చి రక్షించారు, ఈ క్షణం నుంచి ఈ శరీరం మీద మీరేం చెబితే చేస్తాను, నా పగ తీరాలి. మా నాన్న విరోచనుండి శరీరం అడిగి చంపేశాడు దుర్మార్గుడు ఇంద్రుడు. ఏదో పాతాళంలో మా తాతగారి మాట విని బతుకుతూ ఉంటే అమృతం కోసం చిలకడానికి రండి, సముద్రం చిలుకుదామని తీసుకెళ్లాడు, మోసం చేశారు వీళ్ళు. వీళ్ళని పగ తీర్చుకోవాలి చెప్పండి అంటే నేను విశ్వజిత్తుని ఒక యాగం చేయిస్తాను, దాంతో నీ జాతకం మారిపోతుంది అన్నట్ట. విశ్వజిత్తుని యాగం ఎక్కడ చెయ్యాలి? నర్మదా నది తీరం అయితే దానికి అనుకూలం, పరమ పవిత్రమైనది నర్మదా నది. ఆ నర్మదా నది తీరంలో ఈ భార్గవులు అంటే బృహస్పతి భృగు యొక్క కొడుకు అయినటువంటి శుక్రుడు, అతని కొడుకులు చండామరుకులు, వీళ్ళంతా వచ్చి మంచి యజ్ఞ వాటికి తయారు చేయించారు చతురస్రాకారంగా. అందులో భృగువుని తూర్పు దిక్కుకి అధిపతిగా, తాను పడమర దిక్కున చండామరుకుల్ని ఉత్తర దక్షిణ దిక్భాగంలో కూర్చోబెట్టాడు. అథర్యుల్ని పిలిపించాడు, బ్రాహ్మణోత్తములు భూమండలంలో ఎవరెవరున్నారో పండితులు వాడందరినీ పిలిపించాడు. మీకు భూరి దక్షిణలు ఇస్తానన్నాడు శుక్రుడు. ఈ విధంగా చెప్పి విశ్వజిత్ యాగం సంవత్సర కాలం చేయించాట. ఆ యాగం పూర్తవగానే అందులోంచి యజ్ఞపురుషుడు బయటకు వచ్చి అభేద్యమైనటువంటి కవచం ఇచ్చాడు. ఈ కవచం ఒంటికి తొడుక్కుంటే ఈ ప్రపంచంలో ఏ ఆయుధం కూడా బలిచక్రవర్తికి తగలదు. పెద్ద ధనుస్సు ఇచ్చాడు, అక్షయ తూణీరాలు అంటే ఎన్ని బాణాలు తీసినా మళ్లీ నాలుగు బాణాలు ఉంటాయి అమ్ముల పొదిలో, అలాంటి అక్షయ తూణీరాలు ఇచ్చాడు. శరీరం వజ్రకాయం తయారు చేశారట, అక్షతల తల్లగానే వాడి శరీరం కూడా వజ్రంలో అయిపోయింది. ఈ విధంగా రకరకాలిచ్చి ఆకాశంలో భూమిలో పాతాళంలో అగ్నిలో వాయువులో ఎక్కడైనా తిరిగే రథం ఇచ్చారు, నీకు సుఖం అవుతుందని దీవించారట. ఆ తర్వాత శుక్రాచార్యుడు దివ్యమైన యజ్ఞాక్షత ఇక మీదట నీకు మృత్యువు లేకుండా అయిపోతుంది అని వరమిచ్చాడు. ఇవన్నీ ఇచ్చాక భార్గవులకు మృక్కి వాళ్లకు నమస్కరించాడు. నీకు విజయం కలుగుగాక దిగ్విజయోస్తు అని దీవించారట. దీవించగానే ఆయన వెంటనే బయలుదేరాడు. ఏం చేశాడు, రాక్షసులందరినీ మళ్లీ వెంట పెట్టుకుని మహావేగంగా స్వర్గం మీదకి బయలుదేరాట. ఇది తెలుసుకున్నాడు ఇంద్రుడు, ఇదేమిటిది మానవ కాలమాన ప్రకారం సంవత్సరం క్రితం మన చేతిలో చావు దెబ్బలు తిని చచ్చాడు అనుకున్నాను నేనే, లేకపోతే ఇంకో దెబ్బ కూడా చంపేతను వదిలేశాను. చచ్చిపోయి మళ్ళీ ఎలా బతికాడు? మన మీదకి ఏడాదిలో దండయాత్రకు వస్తున్నాడా? అందుకే పగవాడు చచ్చేదాకా వాడిని విడిచిపెట్టకూడదు. శత్రుశేషం రుణశేషం ఉండకూడదు. ఎప్పుడూ కూడా శత్రువుని చావు దెబ్బ కొట్టి వదిలేసామంటే వాడు మళ్ళీ రెచ్చిపోయి ఎప్పుడో బలం కూడగట్టుకుని మీదకు వస్తాడు. రోగం కూడా అంతే. రోగం పూర్తిగా మందేసి నాశనం చేయాలి. కొంచెం విడిచిపెడితే మళ్ళీ ఆ రోగం విజృంభిస్తుంది. రుణం కూడా అంతే. ఆయన కాడికి 10 లక్షలు అప్పు చేసేట్టు ఒకడు, 9,50,000 తీర్చేట్టు, ఇంకా 50,000 కాస్తే కదా నా మొహమాన కాస్త అట్టే పెట్టాట, అది వడ్డీతో మళ్ళీ 10 లక్షలే కూర్చుంది వాడికి. ఈ మధ్య జరిగింది, నేను చూశాను. మర్చిపోయాడు పొరపాటున. అప్పు అప్పు చాలా డేంజర్, అది అట్టే పెట్టకూడదు. ప్రామిస్ చేసిన వాడు వాటి రుణగ్రస్తుడి కంటే భయంకరం అన్నారు. విప్రుడికి ఇస్తానన్న తర్వాత ఇచ్చి తీరాలి, వెంటనే దాన్ని కనుక ఆపేటంటే అది అంతే వడ్డీతో సమానం అన్నారు. అందుకే విప్రతతి సొమ్ము కంటేను విషము మేలు అని కొన్ని ఉన్నాయి, అవి అట్టే పెట్టకూడదు, వెంటనే తీర్చిపారే లేనిపోను పడవాలి. సత్యం. అంచేత అప్పు తీర్చకపోతే అది ఎలా ముప్పు తెచ్చి పెడుతుందో అలాగే ఈ శత్రువుని విడిచిపెడితే వీడు ఇప్పుడు ముప్పు తెచ్చి పెట్టేశాడు. ప్రమాదం ఎక్కడి నుంచి వచ్చిందంటే అప్పుడు బృహస్పతి చెప్పాట, పురుహూతుడా నీ చేత నొచ్చిపోయి భార్గవులచే బ్రతికినాడు. భార్గవుల వల్ల బతికాడు. ఇతడు చాలా గొప్పవాడయ్యాడు, విశ్వజిత్ యాగం చేశాడు. నీకు నేను చెబుతున్నాను, కీడు కలిసి వచ్చింది, నీకు ఇప్పుడు లాభం లేదు. పగవాడితో యుద్ధం చేస్తే భ్రష్టు పడతావు. యుద్ధంలో విజయం పొందలేనప్పుడు అపజయం పాలవుతానన్నప్పుడు తోకం విడిచి పారిపోవడం ఉత్తమం. నా మాట విని స్వర్గం విడిచి వెళ్ళిపో, అవకాశం కోసం చూడిపోమ్మన్నట్ట. ఇంద్రుడికి కొంచెం రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వస్తాడు. మన పీటీ ఉషాస్త్రిని నా చెప్పల కంటే బాగా పరిగెడతాడు. వెంటనే సైన్యాన్ని తీసుకుని పారిపోయాట. తీరా బలిచక్రవర్తి స్వర్గం దగ్గరకు వచ్చరికి ఎక్కడా దేవతలు లేరు, ప్రతిఘటన లేకుండా విజయం వచ్చేసింది. మొత్తం స్వర్గరాజ్యాన్ని ఆక్రమించేసుకున్నాడు, హాయిగా పరిపాలిస్తున్నాడు. స్వర్గంలో ఉన్నాడు కదా ఆయన, స్వర్గం ఆక్రమించాడు గాని దాని మీద తన కొడుకుల్ని వాళ్ళని నిలబెట్టి భూలోకానికి వచ్చేసాడు. సంవత్సరానికి ఒకసారి 10 రోజులు ఏకబిగిన యజ్ఞం చేసేవాట. 10 రోజులు యజ్ఞం చేస్తే మళ్ళీ సంవత్సరం అంతా యజ్ఞశక్తితో గొప్పవాడవుతున్నాడు. అలా 100 అశ్వమేధ యాగాలు చేశాట. ఈ 100 అశ్వమేధ యాగాల్లో వచ్చిన వాడికి అడిగింది అడిగినట్టే లేదనకుండా దానం చేస్తూ వస్తున్నాడు. మహాదాత బలిచక్రవర్తి అంత దాత లేడు, ఎంత బ్రాహ్మణ భక్తి కలిగిన వాడు లేడు అనిపించుకున్నట్ట. ప్రతి పండితుడు అక్కడే ఉన్నాడు. ఎంతమంది దేవన్లు వస్తూ ఉంటే వాడు నానాటికి బలశాలి అయిపోతున్నాడు. 10 మంది వీడు చావాలని తిడితే పాడైపోతాడు కానీ అందరూ వాడిని దీవించి నువ్వు గొప్పవాడు అయిపో అయిపో అని దీవిస్తూ ఉంటే ఆ దేవనలు పొందుకు నువ్వు నానాటికి గొప్పవాడు అయిపోయాట. ఇలా ఉండగా కశ్యప ప్రజాపతి ఒకనాడు తన భర్త అయిన తన భార్య అయినటువంటి అతిథి దగ్గరికి వెళ్ళాడు. ఆయనకి చాలా మంది భార్యలు ఉన్నారని చెప్పుకున్నాం, 14 మంది భార్యలు. అందులో పెద్ద భార్య అదితి, అంటే దక్షుడి కూతురు. వెళ్ళగానే పీఠం ఇచ్చి తలకాయ ఉంచుకుని ఇలా కూర్చుని నిలబడి ఉందిట. ఎప్పుడు ప్రేమగా బాగున్నారా వచ్చారా అని పలకరించేది. ఇప్పుడు తలకాయ ఉంచుకుని పీఠ వేసి కూర్చునేసరికి ఆయనకు ఆశ్చర్యం కలిగి, భార్యామణి ఏమిటి నీ ముఖంలో ఏదో తెలియని బాధ కనపడుతోంది, కొడుకుల్ మెత్తురే నీకు సేవలకు నై కోడ్రువిచ్చేతురే, మడులు మాన్యములును అయోమయములై మాయంబులై పోయనే. నీ కొడుకులు నీకు సేవ చేసి అమ్మా అని దండం పెడతారా లేదా, కోడళ్ళొచ్చి అత్తగారు అని నీకు పెత్తనమిచ్చి సేవ చేస్తున్నారా, అత్త నువ్వు పెంట మీద చెత్త అని తిట్టేసిపోతున్నారా, నీ మడి మాన్యం అన్ని సాగుతున్నాయా, మాయ లేకుండా హాయిగా బతుకుతున్నావా, నీ ముఖం వణుకుతున్నది, వడకేలా తగవేయుటుల్ పలుకవే భార్యామణి విన్ననై, వణుకుతున్నావేమిటి, మాట్లాడవేమిటి, ఓ భార్యామణి ఏమిటి నీ కష్టం, ఎవరికైనా ఇస్తానన్నది ఇవ్వలేదా, తప్పితివో ఇచ్చదనని రొప్పితివో దుదుల. బ్రాహ్మణోత్తములకు ఎవరికైనా ఇస్తానన్నది ఇవ్వకుండా మళ్లీ మళ్లీ ఇంటి చుట్టూ తిప్పించుకుంటున్నావా, ఫోన్లు చేయించుకుంటున్నావా, సమయానికి భోజనం పెడతామని ఇంటికి భోజనానికి పిలిచి వాళ్ళకి భోజనం చేయకుండా పంపేశావా, చెప్పు, లేక ఇతరుల సొమ్ములు అపహరించావా అని అడిగితే, లేదండి
చక్కగా వతాలు సాగుతున్నాయి. నా కొడుకులు అసలు ఎక్కడికి పోయారో కనపడతలేదు, అదొకటే బాధ తప్ప కోడళ్ళు హాయిగా సుఖంగానే బానే ఉంటున్నారు. అసలు ఈయన కష్టం చెప్పమంటారా, నా పెద్ద కోడలు శచీదేవికి వచ్చిన కష్టం ఈ సృష్టిలో ఎవరికి రాదు, అది నా బాధ. అదేమిటి నీ కోడలకి ఏం వచ్చింది అన్ని అడిగితే మీకేం తెలియదు, ఈయన అమాయకుడు జపం చేసుకుంటూ కూర్చుంటాడు నాకు మళ్ళీ ఇంట్లో, అందుకని ఏం తెలియక అన్నట్ట ఏం జరిగిందని. ఎండ కన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలు పంచలను జాలిబడియనే కలిమిగారాపు బిడ్డలు జయంతాదులు శబరార్పకుల వెళ్ళట జనిరి నేడు. ఎండ ముఖం చూచి ఎరగని నా కోడలు చాలా పూజ్యురాలు పవిత్రురాలు సుకుమారి అయిన శచీదేవి అడవుల్లో ఆ పంచ ఈ పంచ తలకై దాచుకుని గిరిజనుల ఇళ్లలో పడుంది. ఎంతో గారంగా పెరిగిన ఇంద్రుడి కొడుకు జయంతుడు మొదలైన వాళ్ళు శబరార్పకులతో అంటే ఎస్టీ కుర్రాళ్ళు గిరిజనుల కుర్రాళ్లతో కలిసి ఏకలు పెట్టుకుని ఎత్తి మీద బతుకుతున్నారు. బలి జగముల నల్ల బలియుతునున్నాడు వాని గెలువ రాదు వాసవునకు కడగి యాగ బెల్లమల్ల కాజేయుతున్నాడు కడగి ఒక్క ముద్ద కరాల్చబోడు. బలి జగత్తుల్లో బాగా బలిసిపోతున్నాడు, గొప్పవాడైపోతున్నాడు. మా ఇంద్రుడు వాణ్ణి జయించలేక పారిపోయాడు. యజ్ఞంలో భాగమంతా వాడే స్వీకరిస్తున్నాడు, యజ్ఞాలు చేసి సుఖంగా వైభవంగా ఉన్నాడు. ఇంద్రుడికి దేవతలకి యజ్ఞ భాగం లేక మలమల మాడి ఉపవాసాలతో పీనుగులు అయిపోయారు ఏనుగుల్లో ఉండేవారు ఎంత పూర్వం. నా సవతి దితి టీవీగా మా వంశం వాళ్ళు మళ్ళీ పైకి వచ్చారని ఆనందంగా పల్లకీలు ఎక్కువ తిరుగుతోంది. నేను మూలబడి ఏడుస్తున్నాను, ఇది నా బాధ అనగానే పకపకాన వేటయ్య అంత జ్ఞానంలో పడింది పెద్ద భార్య అని. ఇదంతా విష్ణు మాయ. కొడుకెవ్వడు పిచ్చిదాన, కొడుకెవ్వడు నీకు, కోడలెవరు, శత్రువెవడు, మిత్రమెవ్వడు, ఇదంతా శ్రీ విష్ణుని మాయా విలసనముగాదే. శ్రీ మహావిష్ణు యొక్క మహామాయ ఇది. ఆ మాయలో పడి ఇది నా కొడుకని, ఇది కోడలని, ఇది ఇల్లని, ఇది కాదని, వాడు శత్రుడని, వీడు మిత్రుడని, వీడు పాత్రుడని, వీడపాత్రుడని అజ్ఞానంలో భేదభావంతో కొట్టుకుపోతూ ఉంటాడు మానవుడు. ఇదంతా మహామాయ. జాయా విన్నబోనేటికి ఓ భార్యామణి ఎందుకింత బాధపడతావు అన్నట్ట. భార్య అనకుండా జాయా అన్నాడు. అంటే బిడ్డని కనబోయే భార్యని జాయా అని పిలుస్తారు, అంటే నీకు బిడ్డ పుడతాడని సూచన చేశాడనమాట. ఇంత బాధపడతావేమిటి అని అడిగితే ఆ తర్వాత
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.